తేడా ఎక్కడుంది అంటే స్వరూపంలో పెద్ద తేడా లేదు. పద్మాలలో తేడాలు ఉన్నాయి. అష్టదళ పద్మము తర్వాత శ్రీచక్రములో షోడశదళ పద్మము ఉంటుంది. మీ ముందు ఉన్నటువంటి మహాకాల చక్రవర్తి యంత్రములో మధ్యన ఇంకొక పద్మము దూరింది, ద్వాదశ దళ పద్మము. దాన్ని జాగ్రత్తగా గమనించుకోండి, మీరు చూసుకోండి. అది అష్టదళ పద్మము, ద్వాదశ దళ పద్మము, షోడశ దళ పద్మము. నిన్న అందరికీ ఇచ్చారా మహాకాల చక్రవర్తి యంత్రం? ఇంకా ఎవరికన్నా కొత్త వాళ్ళు ఉంటే ఉంటే ఇయ్యమ్మా, వాళ్ళు చూసుకుంటూ ఉంటే అది జాగ్రత్తగా చూడండి. దాన్ని మీ కంటి ముందు ఉంది. అది మన శరీరంలో తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది ఆధ్యాత్మిక విజ్ఞానం. నేడు మనకి ఇన్నుండే కనిపిస్తూ ఉంటాయి, కంటికి ఎదురకుండానే శిరస్సు పైనే కనిపిస్తూ ఉంటాయి. యూరినరీ, మలద్వారము, అవి రెండు కలిపితే 7+2=9. ఈ నవద్వారాలకి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన మీకు అష్టదళ పద్మములో కనిపిస్తుంది. అది నేర్చుకుంటే ఆ పద్మము మీ ముందు తెచ్చుకోవటానికి అధికారం ఉంటుంది మీకు. లేకపోతే బొమ్మ అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఎక్కడుందో నాకు తెలియదు, కానీ కొన్ని చోట్ల విన్నా నేను, పిహెచ్డీ మీరు కొనుక్కోవచ్చు. అంచేత 40,000-50,000 పెట్టి వాడు పిహెచ్డీ కొనుక్కుంటాడు, పేరు ముందు డాక్టర్ రాసేస్తాడు. ఇక్కడ సంగతులు మరి నాకు తెలియవు, ఆంధ్రాలో సంగతులు. నార్త్ ఇండియాలో మాత్రం చూశాను నేను. ఇంకా వాడు పిహెచ్డీ ఎవడు చూడు. ఆ థీసిస్ డిగ్రీ వచ్చిన తర్వాత వాడికి తెలియదు. వాడు ఇంచేత వాడికే భయం, అది చూస్తే అందులో ఏముందో తెలియదు వాడికి. అలాగే ఈ మహాకాల చక్రవర్తి యంత్రములో శ్రీచక్రంలో కూడా అష్టదళ పద్మం ఉంటుంది. అందరూ చూసుకోగలిగారా అష్టదళ పద్మాన్ని ఏమంటున్నాం? అష్టదళ పద్మము అంటే ఈ గుండ్రంగా ఉన్నది కనిపిస్తాను అందరికీ, చూసుకోండి అందరూ. ఓకే, మీ దగ్గర లేకపోతే లైన్ కి మధ్యలో ఒకటి ఉంచుకుంటే అందరికీ కనిపిస్తుంది. ఉంది లైన్ లో ఉన్నారనుకోండి, మధ్యలో ఉన్న వాళ్ళ చేతులు అది పెట్టేస్తే చుట్టుపక్కల వాళ్ళు కాస్త వంగి చూడొచ్చు. అంతేగా, ఈజీ మెథడ్. ఇది యంత్ర విద్యను, శ్రీచక్రమును ఎందుకు పరిపూర్ణమైనటువంటి యంత్రము అంటారో, ఈ శ్రీచక్రము మీకు ఎప్పుడైతే పూర్తిగా తెలుస్తుందో, యంత్ర విద్య యొక్క పరాకాష్ఠ మీకు ఎలా వస్తుందో, ఆ విద్యను తెలుసుకున్నటువంటి వారు పేరు ముందు శ్రీ అని ఎందుకు పెడతారో అర్థమవుతుంది మనకి. భారతదేశంలోనే శ్రీ అనేటటువంటి పేరు ముందు పెడతారు, శ్రీ సో అండ్ సో. కానీ ఈ శ్రీ మనం కొనుక్కున్నాం, అంతేత శ్రీ విద్య మనకు తెలియదు. పిహెచ్డీ కొనుక్కుంటాం మనం, ఏం చెప్పామేమో తెలియదండి, థీసిస్ పేరు కూడా మర్చిపోయానండి. వాడే కనుక రీసెర్చ్ చేసి ఉంటే మర్చిపోవడానికి ఏముంది అసలు, వాడే కనిపెట్టాడు దాన్ని. ఆ శ్రీ విద్య గురించి చెప్తున్నాను నేను. అంచేత దీన్ని చూడండి జాగ్రత్తగా. ఇందులో మొత్తము నేను చెప్పను, ఈ రెండు జాగ్రత్తగా చూడండి. కనిపిస్తున్నారండి ఏంటో? కాస్త దూరంగా ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమో. కనిపిస్తానో దేని గురించి చెప్తున్నాను? ఇలాగా యు ఆకారంలో ఉంది, దానిపైన రెండు చుక్కలు ఉన్నాయి. అందరికీ లాస్ట్ లెఫ్ట్ ఇటు వచ్చేయండి, చివరి కూర్చున్న వాళ్ళు లేచి ఇటు వచ్చేయండి, కనిపించకపోతే దానిని రాహువు కేతువు అంటాం. భయపడతాం మనం రాహు కేతువుని చూస్తే. కానీ ఓ విచిత్రమైనటువంటి కథ ప్రచారంలో ఉంది. మన రిఫ్రెషర్ కోర్సులో ఆ కథకి ఇంకో అందమైనటువంటి, అంటే మనిషి ఎంత అద్భుతంగా రకరకాలుగా ఆలోచించగలడు, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కి ఈ పాలసముద్రంలో ఉన్నటువంటి మంధనికి చాలా అద్భుతంగా కోఆర్డినేట్ చేశాడు. చేయవచ్చు ఇంతేంటి, హైదరాబాద్ సోదిలో బాహ్య జగత్తులో ఏం జరుగుతున్నదో అంతర్ జగత్తులో కూడా అదే జరుగుతున్నది అన్నది దీని గురించి చెప్పు వస్తున్నా నేను. రాహు కేతు అమృతత్వ విద్య కి బేసిస్ రాహువు కేతు. ఏంటి కథ అది? సముద్ర మంధనం జరుగుతున్నది. సముద్ర మంధన అంటే ఏ సముద్రము? పాలసముద్రం. పాలసముద్రం ఉంటుందా? పాలసముద్రంలో మంధనం జరగటం ఏమిటి అన్నది కనుక చూస్తే మన బ్రెయిన్ లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. మన ఏంటిది, ఎన్నుపూసలో కూడా లంబార్ పంక్చర్ అని తీస్తూ ఉంటారు, కింద నుంచి మూలాధార చక్రం నుంచి తీస్తూ ఉంటారు. అసలు ఏదైనా కొన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయో అదేవో తెలియడానికి డాక్టర్స్ దాన్ని పీకి చేస్తూ ఉంటారు, దాన్ని లంబార్ పంక్చరింగ్ అంటూ ఉంటారు వాళ్ళు. దాని యొక్క మంధన, మరి మీరు దాన్ని మధించాలి. చూశాక ఆ బొమ్మను చూస్తూ కూర్చుంటే లాభం లేదు. మీరు చూసి ఉంటారు ఆధునిక సర్జరీలో కంప్యూటర్స్ ఉపయోగిస్తున్నారు డాక్టర్లు, కళ్ళకు కూడా లెన్సులు పెట్టేసుకుంటారు వాళ్ళు. ఆ స్క్రీన్ లో వాళ్ళకు కనిపిస్తున్న చోటకి లెన్సుల ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళటానికి ట్రై చేస్తారు వీళ్ళు. అది ఇది ఇది మీ లోపలికి వెళ్లేటువంటి ప్రయాణం, మీ యొక్క అంతర్యాత్ర. త్రిభుజము బిందువు చెప్పాను కదా, దాని తర్వాత రాహు కేతువు దగ్గరికి వచ్చాను నేను. ఆ లింక్ మీకు అర్థం అవ్వాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో. సర్కిట్ డయాగ్రామ్ లో ఎటువైపు నుంచి కరెంట్ మీరు ఎటువైపు పంపిస్తే అలాంటి ఫలితాలు వస్తాయి. రెఫ్రిజరేషన్ చేయడానికి కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ కరెంట్ ఒకలాగుంటుంది, రేడియోలో పనిచేసేటటువంటి ఎలక్ట్రిక్ సర్కిట్ ఒకలాగుంటుంది కదా, కరెంట్ అదే. అంచేత ఏ యంత్రము ఇక్కడి నుంచి మొదలెడతావా, ఎడం వైపు నుంచి మొదలెడతావా, ఇటు అట మీరే కంగారు పడకలేదు. మీరు ప్రస్తుతం ఎలా తిప్పుకున్నా ఏ ప్రమాదాలు జరగవు. ఇంచేత కరెంట్ ఆన్లో లేదు. అంచేత ఇటువైపు నుంచి వెళ్లాలా మాస్టర్, ఇటువైపు నుంచి వెళ్లాలా, ఇలా వెళ్లాలా, ఇలా వెళ్లాలా, మీరు దాని గురించి ఎక్కువ బరీ కాకండి. ఏది వెళ్లినా ఒక నియమం మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యంత్ర విద్యలో ప్రదక్షిణగా ఉండాలి. అది ప్రదక్షిణ అంటే తెలుసు కదా, క్లాక్ వైజ్ అయినా అవ్వచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయినా అవ్వచ్చు. దానిని సైంటిస్టులు పట్టుకున్నారు, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇది చూస్తే ఏమైనా ఆ మాటలకు అర్థం తెలుస్తుందా మీకు? ఇది చూస్తే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఏమైనా అనిపిస్తుందా మీకు? ఆ డైరెక్షన్ రాహువు కేతు ఆపోజిట్ స్పిన్ కలిగి ఉంటాయని మోడర్న్ ఫిజిక్స్ చెప్తోంది. ఎలక్ట్రాన్ గురించి అతి చిన్న కడమ గురించి చెప్తోంది. ఆ కడమ యొక్క ప్రవర్తన మీరు తెచ్చుకోగలిగితే అంతవరకు ఉంచుకోండి. దాని గురించి మనం పెద్ద సైంటిఫిక్ గా వెళ్ళక్కర్లేదు, అవగాహన కోసం చెప్తున్నాను. ఎవరికైనా సైన్స్ లో అవగాహన ఉంటే అంచేత దేవాలయాల్లో ఏం చేస్తాం మనం? ఎప్పుడో ప్రదక్షిణగానే చేస్తాం. ఎప్పుడు ప్రదక్షిణగానే లోపలికి వెళ్ళాలి, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోకూడదు మీరు. అంచేత ఈ రాహువు కేతువు యొక్క సముద్ర మంధన యొక్క సంఘటన చెప్తూ యంత్ర విద్యలో చాలా మంది ఇలా చేయొచ్చా అలా చేయకూడదా, మీకు ఎలా ఇష్టం అవుతే అలా చేయండి, ఎవరిని అడగండి. ఎందుకంటే ఎవరికి తెలియదు, తెలుసుకున్నవాడు మీకు అందుబాటులో ఉన్నాడు. మీతో మాట్లాడటానికి వాడికి అంత టైం ఉండదు. మీరు నేర్చుకుని తపన చెంది ఈ విద్యను మాస్టర్ చేసుకుంటే తిప్పుకోటాడు, వాడే ఎప్పుడో వచ్చి మీకు చెప్తాడు ఎటు తిప్పితే ఏమవుతుంది అన్నది. అంచేత దీని గురించి మీరు ఎప్పుడు కంగారు పడిపోకండి. అర్థమైన ఏం చెప్పాను, ఎందుకంటే ఇది మీకు అనుమానంగా ఉంటుంది, ఇటు నుంచి తీయాలా, ఇటు నుంచి తీయాలా, అటు నుంచి వెళ్లాలా, ఇటు నుంచి వెళ్లాలా, ఎటు నుంచి అయినా వెళ్ళండి. కానీ వెళ్లాల్సింది ఎలా వెళ్ళాలి, సర్కిట్స్ పూర్తవ్వాలి. ఎటు నుంచి వెళ్ళినా ఇటు నుంచైనా పూర్తి చేసుకోండి, ఇటు నుంచైనా పూర్తి చేసుకోండి. నిన్న త్రిభుజం గురించి చెప్పాను కదా, ఇంక ఇవన్నీ త్రిభుజాలే, ఇవన్నీ త్రిభుజాలే, మధ్యలో ఉన్నవన్నీ కలయుడిగా. అంటే ఒక్కొక్క త్రిభుజం మీద మీరు తర్వాత తర్వాత చేసుకోవచ్చు. ముందు ఈ కింద ఉన్నటువంటి త్రిభుజం గురించి చెప్పాను నేను, మీరు మధ్యలో సెంటర్ లో ఉంది కదా బిందువు, బిందువు పైన ఉన్నటువంటి త్రిభుజము, ఆ త్రిభుజాన్ని ఎలా ఉంచుకోమని చెప్పాను, పై రేపు ఉంచుకోమని చెప్పాను. ఓం భూ భువ స్వ హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమై ధియో యోన ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయేలహి హసకహలహి సకలహరి శ్రీం. అంటే మొత్తం మంత్రం ఒక సైక్లిక్ ప్రాసెస్ లో పడింది, ఒక సర్కిట్ లో పడింది. అది సర్కిట్ లో పడినప్పుడు మందనం జరుగుతుంది. మీకు తెలిసినా తెలియకపోయినా మందనం జరుగుతుంది. ఈ మందనం జరిగితే మొట్టమొదట ఏమవుతుంది అంటే అలాహలం ఉత్పత్తి అవుతుంది. అలాహలం ఉత్పత్తి అవుతుంది అంటే విషము ఉత్పత్తి అవుతుంది అని కాదు, విషయములు ఉత్పత్తి అవుతాయి. ఆధ్యాత్మిక జగత్తులో విషయములు విషయంతో సమానమే. ఆధ్యాత్మిక జగత్తులో వెళ్లే వాళ్ళకి, మనకి కాదు, మనకి అలాహలమే కావాలి, మనకు అమృతం అక్కర్లే. అంచేత కథలోని అంతరార్థం చాలా జాగ్రత్తగా తీసుకోండి. అంచేత అది విషయము కాదు, కొంప ములియేది కాదు అది. కానీ ఈ విషయాలన్నీ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి, కంఠస్వరము నుంచి ఉత్పత్తి అవుతాయి. కంఠస్వరము లేకపోతే సృష్టి లేదు, శబ్దము లేకపోతే సృష్టి లేదు. చాలాసార్లు నేను మీకు చెప్పాను కదా, ఆధునిక విజ్ఞానము విద్యుత్ని బేసిస్ చేసుకుంటూ ఉంటే ఆధ్యాత్మిక విజ్ఞానము శబ్దాన్ని బేసిస్ చేసుకుంటుంది. అంచేత ఈ విషయములు ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి, పదార్థములు ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి, కంఠం ఉంటే. కంఠం కింద ఉత్పత్తి కావు, కంఠము పైన ఉత్పత్తి కాదు. కంఠం ఉంటే పదార్థ సృష్టి ఉంది. అంచేత మనం చూస్తున్నటువంటి సృష్టి జంతువులకి లేదు, చెట్ల ఇది ఉంది, సృష్టిలాగే ఉంది, సృష్టిలాగే ఉంటుంది. కానీ చెట్లు జీవించే విధానము, జంతువులు జీవించే విధానము, మనిషి జీవించే విధానానికి తేడా తెలుస్తుంది కదా. ఎక్కడ తేడా వచ్చింది, మనిషికి కాలము అనేటటువంటిది ఒకటి కలుస్తుంది, జంతువులకి వాటికి కాలము లేదు, ఋషులకి కాలము లేదు. అంచేత ఈ విషయములు, ఈ హలాహలము, సముద్ర మంథన దేని వల్ల ఏర్పడుతోంది, కాలము వల్ల ఏర్పడుతోంది, టైం వల్ల. రేపు పరీక్ష ఉంది అనేసరి కదా ఇవాళ వీడికి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. పేపర్లో న్యూస్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఏదో కారణం వల్ల పరీక్షలు పోస్ట్పోన్ చేశాడు ఒక నెల వరకు అని. అందరి మొహాలు దివ్యంగా వెలిగిపోతాయి. ఇంచట ఇది జంతువులకి లేదు, చెట్లకి లేదు. పరీక్షలు అనేది మనకి మాత్రమే ఉంటుంది తప్ప అటు ఋషులకి పరీక్షలు ఉండవు, ఇటు జంతువులకి పరీక్షలు ఉండవు. ఇది సముద్ర మంథన హలాహలము. మొదట అది ఉత్పత్తి అవుతుంది అంటే ఏంటి, టైం సెన్స్. ఎప్పుడైతే టైం సెన్స్ ఉత్పత్తి అవుతుందో ఇంకంతా తొందరే మీకు. అంచేత ఆధునిక జగత్తులో ఈ కాలం యొక్క ప్రభావం మీకు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. టైం అయిపోతుంది, నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంకేమవుతుంది మీకు, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది అనే తప్ప మిగతా ఏ మాటలు రావు. ఇంకా మిగతా అంతా దాని మీద ఆధారపడుతుంది. ఏది టైం అయిపోతుంది అంటే పిల్లవాడికి స్కూల్ వెళ్ళడానికి టైం అయిపోతుంది, వంటిట్లో వాళ్ళకి పిల్లవాడిని టైంకి రెడీ చేయడానికి టైం అయిపోతుంది, ఈయన గారికి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడానికి టైం అయిపోతుంది, ఆఫీసర్ గారికి ఆయన ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళటానికో ఆ రిపోర్ట్ ఇవ్వటానికో టైం అయిపోతుంది, చివరికి అంతా ఏమైపోతుంది అంటే టైం అయిపోతుంది. అదే హలాహలము. ఆ టైం అయిపోవటానికి కారణము ఈ రెండు బిందువులు, రాహువు కేతువు. అందుకే రాహువు కేతువు మధ్య గ్రహాలన్నీ ఉన్నదాన్ని కాలసర్పయోగము అంటాం, మహాకాలసర్పయోగము అని జ్యోతిశాస్త్రం వచ్చిన వాళ్ళకి ఆ పేరు చెప్తాం మనం. అది చాలా ప్రమాదకరమైన వీళ్ళ ఉద్దేశం, మనకి ప్రమాదకరమైంది కాదు, టైంలో ఉండదలుచుకున్న వాడికి అది చాలా ముఖ్యం. వాడు రాహు కేతువుకి మధ్య ఉండాల్సిందే వాడు, వాడికి ప్రమాదం. అది దాటదలుచుకున్న వాడికి రాహు కేతువుకి మధ్య ఉంటే ఇబ్బంది. ఇంచేత హలాహలం తర్వాత ఏమొచ్చింది అక్కడ, తతశ్చ విరభు సాక్షాత్ శ్రీ రమా భగవత్పద రంజయంతే దిశక్ కాంత్యా విద్యుత్ సౌదామిని విధ. 14 ఐటమ్స్ బయటకు వస్తాయి ఈ సముద్ర మంధనంలో. తర్వాత దాని గురించి చర్చిద్దాం, దాని గురించి ప్రస్తుత చర్చకి టైం లేదు. యంత్ర విద్యలో అష్టదళ పద్మము యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి అంటే సముద్ర మంధన జరుగుతుంది. ఈ సముద్ర మంధన జరిగినప్పుడు సూర్యుడు ఉంటాడు మధ్యన, చుట్టూగా 8 గ్రహాలుంటాయి. మొత్తం 8 గ్రహాలయ్యాయి, 9 గ్రహాలయ్యాయి. ఈ 9 గ్రహాలు మన శరీరంలో ఉన్నటువంటి నవద్వారాలు. దానికి దీనికి లింక్ తెలిస్తే తప్ప ఈ శ్రీచక్రం మీకు పనిచేయదు. మ్యాప్ ఉంటే ఏం లాభం? ఆ మ్యాప్ ద్వారా మీరు ఎక్కడికి వెళ్లాలో, దానికి కథ ఏం చెప్తున్నారు వాళ్ళు, సముద్ర మంధనం జరుగుతున్నప్పుడు విష్ణువు దేవతలకు మాత్రమే అమృతత్వం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఒక రాక్షసుడిని కనిపెట్టాడు. కనిపెట్టి ఏం చేశాడు వాడు, ఇటు వచ్చాడు. చంద్రుడు సూర్యుడు ఇది చూశాడు, చంద్రుడు చూశాడు, సూర్యుడు చూశాడు, కృష్ణుడు చెప్పాడు జగన్మోహినికి. పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. జగన్మోహినికి చెప్పారు, ఇదిగో వీడు చూరాడు అంటే అప్పటి నుంచి ఉన్నాయన్నమాట ఈ చార్యులు చెప్పటాలు వాళ్ళు చెప్పటాలు అని. ఏం చేశాడు అప్పుడు విష్ణు, చక్రాన్ని తీశాడు, ఖండించేశాడు. కానీ ఖండించే లోపల ఏమైపోయింది అంటే ఆ అమృతత్వపు యొక్క కణాలు గొంతుక దిగాయి, పైభాగం రాహు అయిపోయింది, కింద భాగం కేతు అయిపోయింది. కానీ కసి ఉంటుంది కదా, అంచేత ఆ రాహు కేతువు ఏం చేస్తూ ఉంటారు, ఈ సూర్యుడిని చంద్రుణ్ణి పట్టుకుని గ్రహణముగా ఏర్పడినది అని ఒక కథ అది. ఆ కథ మన శరీరంలో జరిగినటువంటి కథ, ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. సూర్యుడు ఆత్మజ్ఞానానికి ప్రతీక. ఆ ఆత్మజ్ఞానము నాకు వద్దు అంటే ఏం జరిగిందనమాట, గ్రహణం పట్టింది. ఇప్పుడు మనం అందరం ఏ స్థితిలో ఉన్నాం, గ్రహణ స్థితిలో ఉన్నాం. ఆత్మజ్ఞానం గురించి వినము, చెప్పము, ఎప్పుడు వింటాం, ఇంట్లో వాళ్ళు తన్ని తగిలించాక, రిటైర్ అయిపోయాక, నువ్వు మాకు పనికిరావన్నాక, అందరూ ఏడిపిస్తూ ఉన్నాక, ఇందుకు దేవుడు నన్ను పుట్టించావు. అది ముందే అడుగుంటే ఆ దేవుణ్ణి పుట్టగానే ఎందుకు పుట్టించావు, కష్టపడ్డానే టైం ఉండేది. అంతా అయిపోయిన తర్వాత ఎందుకు పుట్టించావు అంటే ఆయన మాత్రం ఏం చెప్తాడు, ఎందుకు పుట్టించావు అంటే ఏం జరిగింది, ఆత్మజ్ఞానానికి గ్రహణం పట్టింది. సూర్యుడికి గ్రహణం పట్టింది అంటే బయట ఉన్నటువంటి సూర్యుడి గురించి కాదు ఈ చక్రంలో చెప్పేది, మనలో ఉన్నటువంటి సూర్యుడికి గ్రహణం పట్టింది. ఇది కాకుండా ఇంకొక గ్రహణం పట్టింది. ఇంకొక గ్రహణం ఏంటి, చంద్రగ్రహణం. చంద్రుడు దేనికి సంకేతము, జ్యోతిషాస్త్రంలో మనస్సుకి సంకేతం. మన మనస్సుకి కూడా గ్రహణం పట్టింది. ఇంకేత మనస్సుకి గ్రహణం పట్టింది అంటే ఏది మంచిదో ఏది మంచిది కాదో అని చెప్తున్నా, నువ్వు ఈ పనులు చేయటం వల్ల అమరత్వం వైపుకు వెళ్తావని చెప్తున్నా, అది తప్ప అన్ని చేస్తే అర్థం ఏంటి, జరుగుతుంది అదే కదా. అర్థమైపోయిన వాడు ఏ సిద్ధిస్థాయో ఏ సత్యసాయో ఏ గణపతి సత్యనారాయణ స్వామో ఏ క్రైస్తో ఏ మహమ్మదో మారిపోయారు. మారిపోతే ఏం చేస్తాం మనం వాళ్ళని? మీరేంటి మాస్టర్ అలా అంటారు, వాళ్ళు ఫోటో పెట్టుకున్నాం కదా, ఫోటో పెట్టుకుని ఏం చేస్తున్నాం? వాళ్ళలాగా అవ్వాలని మాత్రం మనం ప్రయత్నం చేయటం లేదు. కానీ ఏం కావాలి మనకి? నీ ఆశీర్వాదాలు కావాలి. దేనికి వాళ్ళ ఆశీర్వాదాలు కావాలి? కంఠము కంటే కింద ఉన్నటువంటి వాటిల్లో వాళ్ళకి ఆశీర్వాదం కావాలి. కంఠం కింద కిందేముంది? ప్రపంచం ఉంది. ఈ ప్రపంచం అంతా కూడా కంఠము ప్లస్ కంఠము కింద ఉన్నది. ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, పృథ్వీతత్వము, ఈ ఐదు తత్వాలలో ఉన్న వాటి గురించే మీకు మాకు ఆశీర్వదించండి. కానీ దీని పైన ఉన్నటువంటి దశలు చూడం, దానిపైన ఆజ్ఞాచక్రవర్త మనస్సు ఉంది, శాస్త్రాల దగ్గర ఆత్మ ఉంది, అదే వ్యక్తీకరణం పట్టింది. అంచేత రాక్షసుడు ఏం చేయగలిగాడు? మిమ్మల్ని అమృతత్వం వైపు వెళ్ళనివ్వకుండా ఆపగలుగుతున్నాడు. ఇప్పటికీ వెళ్ళనివ్వడం లేదు వాడు. అది మీద అర్థం ఆ తొమ్మిది గ్రహాలకి ఉన్నటువంటి సంబంధం మీకు తెలియాలి. అస్ట్రాలజీ గురించి నేను మాట్లాడటంలే, జ్యోతిష్ శాస్త్రం ఏమి నేను నేర్చుకోకర్లే. ఈ గ్రహాల గురించి నేను కేవలం 20 సంవత్సరాలు బట్టి నేర్చుకోమని చెప్తున్నాను. నేను మా వాళ్ళకి, మా వాళ్ళని ఎంతమంది నేర్చుకున్నారు? ఇది ఎవరు లేరు ఇక్కడ నేర్చుకున్నాను. మా వాళ్ళు ఎవరు రాలేదేమో ఇవాళ. ఇంకేదా వచ్చినప్పుడు వాళ్ళని అడగండి, 20 ఏళ్లలో వాళ్ళు ఎంత నేర్చుకున్నారో వాళ్ళు చాలా ఈజీగా చెప్పేస్తారు మీకు. ఈ మొత్తము జ్యోతిష విద్య 2.5 గంటల్లో నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకోదలుచుకున్న వాళ్ళు ఈ 20 సంవత్సరాల్లో 2.5 గంటల టైం దొరకలేదు. ఎవరి వల్ల దొరకటం లేదు? రాహుకేతు వల్ల. ఇది తప్ప మిగతా అంతా కావాలి. ఇది 2.5 గంటల్లో నేను నేర్చేసుకోవచ్చు అని చెప్పినా మనం వాటి జోలికి వెళ్ళాం. అమృతత్వం వస్తుందంటే మాకు అక్కర్లేదనేగా. కానీ అది ఒక్కటి సరిపోదు, దాంతోపాటు మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే యంత్ర విద్య భారతదేశంలో ఇందుకు నాశనం అయిపోయిందో చెప్తున్నాను. అతి సులభమైనటువంటి కానీ థీరీ మాత్రం మీరు నేర్చుకోవాల్సింది. ఇది నేర్చుకోకుండా మాకు శ్రీ విద్య నేర్పేయండి మాస్టారు. నేర్పలేడు. అంచేత నవగ్రహాలు, నవగ్రహాల తర్వాత ఏంటి? షోడశ కళలు. ఈ షోడశ కళలనే తిథులు అంటాం మనం. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి మళ్లీ అమావాస్య వరకు తిథి మండల పూజిత. లలిత రహస్య సహస్రనామ స్తోత్రాలు చేసేస్తూ ఉంటాం. తిథి మండల పూజిత ఏంటో మనం పట్టించుకోం. కానీ ఒక్కటి తెలిస్తే ఈ విద్య మీకు తెలిసిందనమాట. శ్రీకృష్ణుడి యొక్క చమత్కారాలన్నీ ఈ విద్య మీదే బేస్ అయి ఉన్నాయి. ప్రకృతిలో జరిగేటటువంటి ప్రతి చమత్కారము తిథుల మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ తిథుల మీదే 2 పంచాంగాలలో అద్భుతమైనటువంటి సూత్రాలున్నాయి. వాడం వాటిని. శుభయోగే శుభకరణే చదివేస్తాం. శుభయోగే శుభకరణే అని ఎందుకు రాశాడు అంటే వాడు ఆ రోజు ఏ యోగమో ఏ కరణమో ఎవడికి తెలుసు అని చెప్పి ఆ శుభ అనేది తీసేసి అక్కడ ఏం రాయాలి? ఆ రోజు ఏ యోగం ఉన్నదో, ఆ రోజు ఏ కరణం ఉన్నదో రాయాలి. అది తెలియదుగా మనకి. మనకి అన్నాను, నాకు తెలియదు. మన నారాయణరావు గారికి తెలుసేమో కానీ. నారాయణరావు గారు మీరు చెప్పగలరు కదా? నాకు రాదు. అంటే పర్వాలేదు, మనం గురు శిష్యులు కరెక్ట్ స్థాయిలో ఉన్నాం. అంచేత ఆ శుభయోగే శుభకరణే అర్థం చేసుకోండి. అది అర్థమైపోతే ఇది లేకుండా అసలు మనం ఏ పని చేయం. అస్మిన్ వ్యవహారిక చాంద్రమానేన, చంద్రుడు యొక్క కళలలో వైవస్వత మన్వంతరే కలియుగే ప్రణవపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే. ఏంటి గందరగోళం అంతా? ఇవన్నీ మీ శరీరంలో ఉన్నాయి. అందుకు బయట ఎక్కడ వెతకండి. మీరు బయట గురించి నేను మాట్లాడటం లేదు. బయట ఉన్నది మనకు అసలు పనికి రాదు. మీ దగ్గర ఉన్నది మీకు పనికి వస్తుంది తప్ప మీ దగ్గర లేని ఎంత గొప్పదైనా ఏం లాభం? ఉంది మన శరీరాల్లోనే. ఇది అంచేత ఈ విద్య ఈ రెండు మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఏం చెప్తున్నాడు, ఇవి చక్రానికి బయట ఉన్నాయి, అది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇదేమో లోపలిది చెప్పాను కదా, ఇప్పుడు బయట చెప్తున్నా నేను. ఈ రెండింటినీ మీరు కలుపుకోవాలి యోగము. అంచేత నవగ్రహాలు సూర్యుడు చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణాలు ఇంకాస్త జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే, కుడి కన్నును సూర్యుడు అంటాం మనం మన శరీరంలో. ఇది చాలా మందికి తెలుసు, ఎడమ కన్ను చంద్రుడు. మరి కోణాలన్నీ ఎక్కడ ఉన్నాయి? మీ కళ్ళల్లో ఉంటాయి, అంతర్ముఖ కళ్ళల్లో. మీ దృష్టి కోణము మారితే ప్రపంచం మారిపోతుంది అన్నది ఒప్పుకుంటారా మీరు? దృష్టి యొక్క కోణం మారాలని వాడు కరెక్టే చెప్పాడు. వాడు మనం కోణం మార్చడం లేదు. అంచేత మాస్టర్ ఇలా చూసేదా అలా చూసేదా, బయట లేదు లోపల, లోపల మారాలి ఇవంతా కూడా. అది మారటానికి నేను ఆ త్రిభుజం ప్రాక్టీస్ చేయిస్తున్నా. ఆటోమేటిక్ గా అన్ని కోణాలు వచ్చేస్తాయి. ఇందులో 360 కోణాలు వస్తాయి, అంతకంటే ఎక్కువ కోణాలు లేవు. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయైలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం. కోణాలు మారే, కళ్ళు మూసుకున్నారు మీరు తిప్పుతున్నారు కదా ఇలాగా, అవునా? మరి ఇలా తిప్పుతూ ఉంటే కోణాలు మారుతున్నాయిగా. ఈ విద్యలోకి వెళ్తున్నారు మీరు. అందుకే అది చేస్తే చాలు మీరు, కానీ ఏం జరుగుతుందో మీరు గమనించుకోగలిగితే ఇవి జరిగిపోతూ ఉంటాయి. మీరు ఈ చమత్కారాలు ఎలా జరుగుతాయి కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు కూడా శ్రీకృష్ణుడు చేసే చమత్కారాలన్నీ చేయవచ్చు, కానీ అంత పెద్ద శ్రీకృష్ణుడు దుర్యోధనుడు ఏం చేయలేకపోయాడు. మీరు వింటే తప్ప భగవంతుడు ఏం చేయలేడు. ఎందుకంటే రాహు కేతువు కూడా అమరులే, ఖండించబడినటువంటి అమరులు. శిరస్సు వేరైపోయింది, శరీరం వేరైపోయింది, ఇప్పుడు కూడా అంతే. ఇదంతా వింటున్నప్పుడు, ఇదంతా చేస్తున్నప్పుడు ఇది చాలా బాగుంది అంటాం. శిరస్సు వేరు, శరీరము వేరు కదా. శరీరం మాత్రం 3 గంటల సేపు కూర్చొని జపం చేసుకోమంటే ఎన్ని బాధలో దానికి టైం దొరకదు. సినిమాకి మాత్రం వాళ్ళు వెళ్ళగలరు, 3 గంటల టైం ఎలా వచ్చేస్తుందో వాళ్ళకి. అప్పుడు వస్తుంది కదా, మీరు కూర్చోలేం మాస్టారు 3 గంటల సేపు, ఏంటి ఎలా అంటారు? టీవీ ముందు ఎన్ని గంటలు కూర్చుంటారు? ఇదంతా ఏంటి, శిరస్సులో ఉన్నటువంటి ఆలోచనలకి శరీరము చేసేటటువంటి పనులకి లింక్ లేదు, యోగము లేదు. ఆ యోగము గురించి మాట్లాడుతున్నాం. ఆ యోగము రావాలి అంటే ఈ మధ్యన ఉన్నటువంటిది కొత్తగా నేను పెట్టాను ద్వాదశ రాసులు. ఏంటి ద్వాదశ రాసులు? మేషము నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తము మానవ జాతి ఈ 12 సమూహాల్లోకి పడుతుంది. ఇది దాటి ఎవడు వెళ్ళలేడు. వాడు మీనరాశికైనా చెందినవాడే ఉండాలి, మేషరాశికైనా చెందినవాడు, లేకపోతే ఈ మధ్యన ఎక్కడో ఉంటాడు వాడు. ఈ రాశుల్లో ఎక్కడైనా ఈ రాశుల్ని ఎక్కడ మధ్యన పెట్టాల్సి వచ్చింది? షోడశ కళలు గ్రహాలకి మధ్య ఉన్నాయి ద్వాదశ రాశులు. అంటే అర్థం ఏంటి, ఈ నవగ్రహాలు ఈ షోడశ కళలు ఒక్క రియాక్షన్ తో ఈ ద్వాదశ రాశులు తయారవుతాయి. ఈ గ్రహాలు ఈ చంద్రుడు యొక్క కోణంలో, లేకపోతే ఆ తిథి నాడు పుట్టాడు చెప్పుకున్నా కదా, నేను ఫలానా రోజు పుట్టాను అంటే ఆ తిథి మా తిథి నాడు పుట్టి. గ్రహాలు ఎక్కడున్నాయి? ఈ గ్రహాలు ఎక్కడున్నాయో ఆ తిథి ఎక్కడుందో చెప్తే ఈ చక్రములో మీరు ఎక్కడున్నారో తెలిసిపోతుంది కదా, ఈ మ్యాప్లో మీరు ఎక్కడున్నారో తెలిసిపోతుంది కదా. అభయన చెప్తాను అందరికీ, అంతర్విద్య యంత్రాలు అందుకు ఇవ్వబడతాయి. చేతనత్వ విజ్ఞానములో మీరు పరిణామ క్రమంలో ఎక్కడున్నారో తెలుస్తాయి. ఏంటి పరిణామ క్రమంలో? గ్రహాలన్నీ కూడా మేషరాశి దగ్గర స్టార్ట్ అవుతాయని చెప్తారు యుగములో. ఇది కొన్ని టెక్నికాలజీ, మీరు ముందు వినేయండి, తర్వాత దాన్ని మీరు ఉపయోగించుకుందరు. కానీ గ్రహాలన్నీ మేషరాశి దగ్గర 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కెమిస్ట్రీ అలవాటు 0 డిగ్రీస్ మేషరాశి దగ్గర ఉన్నప్పుడు యుగం స్టార్ట్ అవుతుంది, పరుగు పందెం స్టార్ట్. గ్రహాలు వాటి వేగంతో తిరుగుతూ ఉంటాయి, వేరువేరు రాశుల్లో వేరువేరు దాంట్లో తిరుగుతూ ఉంటాయి, వేరువేరు తిథుల్లో మనం పుడుతూ ఉంటాం. కలియుగం యొక్క చతుర్థ పాదములు ప్రథమ పాదములు, కలియుగం యొక్క ప్రథమ పాదములు, తర్వాత అక్కడక్కడ మ్యాప్లో ఇక్కడ ఉన్నావు నేను. ఈ దేవాలయంలో కానీ, స్వగృహంలో కానీ, ఈ ఆశ్రమంలో కానీ, ఇక్కడ ఇది నేను చేస్తున్నాను ఈ పనిని అని సంకల్పం చేసుకున్నాం. అంటే ఏం చేస్తున్నాం అన్నమాట, సృష్టి యొక్క మొత్తం ప్రణాళిక యొక్క మ్యాప్ మీ ముందు వస్తుంది, మొత్తం మ్యాప్. అంచేత ఈ సంకల్పం చెప్పుకున్నవాడు శ్రీచక్రం తెలియకపోతే, శ్రీచక్రం తెలియని వాడికి ఆ సంకల్పం తెలియకపోతే వేస్ట్, జరుగుతున్న ప్రమాదం అది. ఇది తెలియదు కనుక, ఈ రెండింటికి సంబంధం లేదు కనుక అమృతత్వం రావటం లేదు. ఈ సంబంధం తెలిస్తే అమృతత్వం వచ్చేస్తుంది. అందుకని సంధ్యావందనం మానవద్దు అని చెప్పేది. ఇంకో దారి లేదు మీకు, ఇదంతా తెలియాలి అంటే ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోవాల్సిందే కదా. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఈజియెస్ట్ వే ఏంటి అంటే సంధ్యావందనం, ఈ లింక్స్ తెలియటానికి. అప్పుడు ఇమీడియట్ గా అడుగుతారు స్త్రీలు చేయొచ్చా పురుషులు చేయొచ్చా అని. అమృతత్వం మీకు అక్కర్ లేకపోతే స్త్రీలు చేయకండి, అమృతత్వం కావాలంటే చేయండి. కంప్యూటర్ కోర్స్ ఎవరు చదవచ్చు, మీ ఇష్టం, అది మీ కోరిక లేదు. అంచేత ఎవడో ఏదో అన్నాడని మాత్రం మీరు మానేయకండి. ఆ కారణం బట్టి మీరు మానేస్తున్నారు అనకుండా, నాకు ఇష్టం లేదు కనుక మానేస్తున్నాను అనండి, అది వేరే విషయం. కానీ వాడెవడో చెప్పాడు కనుక మానేశాను అంటే అర్థం ఏంటి? ఈ బుర్రకి ఈ కరణానికి లింక్ లేదు అని అర్థం. అంచేత ఈ మూడు చక్రాలు అర్థమే కదా, వీటిని దళాలు అంటాం మనం. షోడశ దళ చక్రము, ద్వాదశ దళ చక్రము, అష్టదళ చక్రము. అంచేత అష్టదళ చక్రములో విద్య మీకు రావాలి. బాహ్య జగత్తులో ఏంటది, గ్రహాల యొక్క విద్య. షోడశ దళ విద్య రావాలి అంటే ఏం తెలియాలి మీకు, తిథుల గురించి తెలియాలి, తిథుల యొక్క శక్తి గురించి తెలియాలి. ఈ రెండింటిని ఎక్కడ కలపగలగాలి మీరు, రాశి చక్రంలో, ద్వాదశ రాశి చక్రంలో కలపగలగాలి. ద్వాదశ రాశి చక్రం అన్నా భాగవతం అన్నా ఒకటే, మళ్ళీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవంతా కూడా మీరు ఏదో ముసలితనంలో అంతా అయిపోయాక చదువుకోవటం కాదు, మన పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి నేర్పాలి. నేర్పితే వాళ్ళకి 15-16 ఏళ్ళు వచ్చేసరికి అసలు ఇందులో వాళ్ళు నిష్ణాతులు అయిపోతారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఇప్పుడు కరణము యోగము గురించి నేను చెప్పలేను, ఇంకా మిగతా ఏం చెప్తా, కానీ సిలబస్ చెప్పగలను కదా. అంచేత ఈ ద్వాదశ రాశి చక్రానికి భాగవతానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ భాగవతములోనే 8వ ఖండములో 8వ అధ్యాయములో 8వ శ్లోకము మీకు చెప్పాను నేను. తతశ్చ విరభూ సాక్షాత్ శ్రీరమా భగవత్పర రంజయంతే దిశ కాంత్యా విద్యుత్ సౌదామినీయత. సిలబస్ లో మధ్యలో ఒక లైన్ చెప్పాను నేను. అటు 7 అధ్యాయాల, దాని తర్వాత ఇంకా ఎంతుంది, 4 అధ్యాయాలు, 9, 10, 11, 12, ఇటు 7, 8వ అధ్యాయం. భాగవతంలో 12 అధ్యాయాలు ఉన్నాయి కదా, దాని గురించి చెప్తున్నాను నేను. ద్వాదశ రాశి చక్రం యొక్క భావం మీకు అర్థం అవ్వాలి అంటే, మీ శరీరంలో జరిగేటటువంటి ఈ భాగవతం కనుక మీకు అర్థం అవుతే శ్రీకృష్ణుడు చేసిన ప్రతి పని మీరు చేయగలరు. అందుకే శ్రీకృష్ణుడు ఏమంటాడు, నేను నువ్వు కలిసి జన్మ ఎత్తాము, బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నువ్వు నేను కలిసిలా జన్మలు ఎత్తుతూనే ఉన్నావు, కానీ కృష్ణుడు అమృతత్వం తెలుసు కనుక, సావు లేదు కనుక అన్నీ తెలుసు అతనికి. వీడు చచ్చిపోతున్నాడు కనుక ఈ జన్మ గురించే తెలుసు వాడికి, కింద జన్మల గురించి తెలియదు, రాబోయే జన్మల గురించి కూడా తెలియదు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానామీశరోపి సన్ ప్రకృతిం స్వామహిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. ఈ ఆత్మ యొక్క మాయతో
ఈ సృష్టినంతా నేను సృష్టిస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు. మీరు కూడా సృష్టించుకుంటున్నారు ఈ సృష్టినంతా ఆత్మ మాయయ. కానీ కిటుకు తెలియకపోవటం వల్ల, అమృతత్వం తెలియకపోవటం వల్ల ఎన్ని గందరగోళాలు, ఎన్ని బాధలు. కానీ ఆ బాధలన్నీ తీరటానికి కావలసినటువంటిది ఈ మూడు పుస్తకాలు మీరు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. శ్రీచక్రంలోకి వెళ్ళాలంటే భాగవతం ఒకటి, మహాభారతం ఒకటి, రామాయణం ఒకటి. అంచేత ఈ మూడింటి పేరు వినని భారతీయుడు ఎవడూ ఉండడు. కానీ సత్యభామ ఎవరి భార్య అంటే కోటి రూపాయలు కావాలి కానీ తెలియదు వాడికి, తెలుసు కదా. తెలిసింటే వాడు కోటి రూపాయలు వచ్చేసేదేమో, దానికైనా ఇది పనికి వస్తుంది. పోతే మీరు శ్రీచక్రం అని మీకు డైరెక్ట్ గా ఇంకా లేకపోయినా, ఇవి మీరు చదువుకుంటూ ఉంటే కరోడపతి ఎప్పుడూ అవ్వచ్చు మీరు కూడా అక్కడ వెళ్ళి. అది దానికైనా చేసుకోండి. అంచేత ఏంటి, మూడు పుస్తకాలు కాస్త జాగ్రత్తగా చూసుకోండి, రామాయణము, భాగవతము, మహాభారతం. అది ఈ మూడింట్లోనూ ఉంటుంది. ఇది మూడు, ఇది ద్వాదశ రాశులు, గ్రహాలు, చంద్రుడు. ఇది మహాభారతం, ఇది అష్టద్ రామాయణం, ఇది భాగవతం. గుర్తుంచుకోండి కాస్త. అంచేత రామాయణం చదివితే మీకేం తెలియాలి, గ్రహాల గతగతులు మొత్తం తెలియాలి మీకు. ఆ దృష్టితో చదవండి రామాయణాన్ని. మహాభారతం చదివితే ఏం తెలియాలి మీకు, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు జరిగేటటువంటి శుక్లపక్ష గతులు, కృష్ణపక్ష గతులు తెలియాలి. భాగవతం జరిగితే ఈ రెండింటికి మధ్య సమన్వయం చెంది మీరు కాలాతీత స్థితికి వెళ్ళిపోగలగాలి. ఇది థియరిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకి ఈ శ్రీచక్రం ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అది కూడా చూసేయండి. 9 త్రిభుజాలు ఉన్నాయి శ్రీచక్రంలో. ఇది ఉపయోగించుకునే అర్హత ఎవరికి చెప్పాను నేను, అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. రామాయణం పూర్తిగా తెలియాలి, భాగవతం పూర్తిగా తెలియాలి, మహాభారతం పూర్తిగా తెలియాలి. భారతీయుల్లో ఎవరు ఇది నాకు తెలియదు అని మాత్రం అనలేడు. రామాయణం మహాభారతం అసలు తెలియని భారతీయుడు ఎవడు ఉండడు యాక్చువల్ గా. అందుకే వాళ్ళ పేరు ముందు శ్రీ ఉంటుంది. ఉపయోగించుకోవడం జాతకాకపోవచ్చు, అది వేరే విషయం. పూర్తి డెప్త్ లోకి మనం వెళ్ళలేకపోవచ్చు, కానీ సాలియంట్ పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కథలు అందరికీ తెలుసు కదా రామాయణ మహాభారతాలు. అక్కడి నుంచి మొదలెట్టేయవచ్చు. మీరు ఎలా మొదలెడతారో చూడండి. తప్పు పెట్టుకున్నాను కదా, 1, 2, 3, 4, 5 త్రిభుజాలు కింద వైపుకు ఉన్నాయి. అర్థమవుతుంది అందరికీ? మీ దగ్గర ఉన్నది చూసుకోండి, పక్కనున్నది. లేదు అంటే దీని తర్వాత కాస్త గుర్తుంచుకుని టేపు ఉంచుకుని మీరు స్టడీ చేయండి. అది అధ్యయనం చేస్తే తప్ప ఇలా లెక్చర్లతో మీకు వెళ్ళదు. మీరు తర్వాత చాలా కష్టపడాలి. కానీ నేను మన వాళ్ళని మాత్రం ఒకటి అడిగాను, ఎలాగోతే వాళ్ళు ఈ జ్యోతిష్ శాస్త్రం, రామాయణం, మహాభారతం 27లో నేర్చుకున్నారో అలాగే 31వ తారీఖున ఇది బుక్ రూపంలో తెచ్చేయండి అని. తెచ్చేస్తే ఆ బుక్ మీరు చదివేసుకోవచ్చు. ఆ బుక్ ఆల్మోస్ట్ మీకు మొత్తము ఆధ్యాత్మిక విద్య గురించి చెప్తున్నా. ఒకటి గురు చేతనత్వం గురించి నేను చెప్పుకొచ్చాను, ఇంకోటి ఈ మంత్ర విద్య, యంత్ర విద్య. మంత్రం ఏంటి? ఓం భూర్భువస్వ హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ హ్రీం శ్రీం క్లీం ఓం కయైల హ్రీం హసకాల హ్రీం సకల హ్రీం. ఇది పవర్ జనరేటర్. శ్రీ పవర్ జనరేట్ చేసేటటువంటిది ఇది. ఏ యంత్రం? ఈ యంత్రం. ఈ యంత్రము మీరే. ఎలా చెప్పాను, ఈ 9 గ్రహాలు ఉన్నాయి చూసారా, ఈ 9 గ్రహాలని 9 త్రికోణాలుగా మార్చాం. ఒక్కొక్క త్రికోణము ఇలాగే ఆపరేట్ అవుతుంది. చెప్పిన భాష అర్థమవుతుందా? చాలా సులభం ఇది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు ఇది అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీకు అనిపిస్తోంది ఇదేమీ తెలియదని. మీకు అనేక జన్మల యొక్క సంసిద్ధత ఈ శ్రీ విద్యను ఇలా అర్థం చేసుకునేటటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకొచ్చి నేను మీకు అర్థం అవుతోంది. ఇది అర్థం కాకపోవటం అంటూ ఏం లేదు, మర్చిపోయాం అంతే. స్మృతి లబ్ధమాని కృష్ణుడికి అర్జునుడు అన్నట్టు అంటారు. మీరు మీ వయస్సుతో సంబంధం లేదు, శరీరానికి సంబంధించింది. వయసు అంచేది ఈ వయసులో నేనేం చేస్తానో దయచేసి అనకండి. చిన్నవాళ్ళు మాకెందుకు ఇది ముసలాళ్ళం అయ్యాక చేస్తాం అసలు అనకండి. అది కొంచెం టైం దీని మీద కనుక మీరు కేటాయించగలిగితే మీ పిల్లల్ని అటు ఇటు తిరగటం బదులు దీని మీద వాళ్ళు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు. అసలు మనకంటే ఎస్ట్రాలజీ, రామాయణ, మహాభారతాలు ఈ విధంగా చదవటం అనేది పిల్లలు ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. వాళ్ళని చదవనిస్తే వాళ్లతో పాటు మీరు నేర్చుకోవచ్చు. వాళ్లకి చదువుతున్నారు నేర్చుకుంటున్నారు అనేటువంటి భావనతో అంచేత ఈ షోడశ దళ, ద్వాదశ దళ, అష్టదళ పద్మముల ద్వారా, అంటే రామాయణ, మహాభారత, భాగవతముల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది మన శరీరం. తొమ్మిది ద్వారాలని చెప్పుకున్నాం కదా. ఈ తొమ్మిది ద్వారాలలో తొమ్మిది త్రిభుజాలు ఉన్నాయి. ఏంటి ఆ తొమ్మిది త్రిభుజాలు? త్రిభుజాలంటే ఏంటి? ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇవి మూడు ఉంటే గానీ ఏ పని మీరు మనం చేయలేరు. ఈ మూడు ఎక్కడైతే కరెక్ట్ గా సమ్మిళితమై ఉంటాయో ఆ పని చేసేయగలం మనం. కోరిక ఉంది కానీ ఆ కోరికను ఎలా తీర్చుకోవాలో తెలియదు నాకు. అంటే ఏ శక్తి లేదు? జ్ఞానశక్తి లేదు. జ్ఞానశక్తి ఉంది, ఇచ్చ ఉంది, కానీ నేను చేయను. అంటే ఈ మూడు సమన్వయం అవ్వటానికి కావలసినటువంటి ఎనర్జీ మీకు ముందు చెప్పాను నేను. అది ప్రాక్టీస్ చేసేసుకుంటూ ఉండండి, ఆటోమేటిక్ గా ఇచ్చా క్రియా జ్ఞానశక్తుల సమన్వయం మీలో పెరుగుతూ ఉంటుంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఏంటి అలాగే చెప్పాను కదా, ఓం భూర్భువస్వ హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయైల హ్రీం హసగాల హ్రీం సకల హ్రీం శ్రీం. ఆటోమేటిక్ గా మీకు తెలిసినా తెలియకపోయినా ఈ ఇచ్చాక్రియా జ్ఞానశక్తుల యొక్క సమన్వయం మీలో జరిగిపోతూ ఉంటుంది. ఇది మాత్రం మీరు మొదలెట్టేసేయండి. మొదలెట్టేసిన తర్వాత ఇది చూడండి, పై వేపుకి ఒకటి రెండు మూడు నాలుగు త్రిభుజాలు ఉన్నాయి. కనిపిస్తున్నాయి? అర్థమైనా అందరికీ? పైవేపు చూపించేటటువంటి నాలుగు త్రిభుజాలు ఉన్నాయి, కింద వేపుకి ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి. చూపించే నాలుగు, కింద వేపులు చూపించేటటువంటి ఐదు. ఇంతే మొత్తం సృష్టి అంతా కూడా. మొత్తము ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులను మీరు ఉపయోగించుకోదలుచుకుంటే మీరు ఒక సత్యసాయి బాబా, ఒక శ్రీకృష్ణుడు, ఒక అవతార పురుషుడు అవదలుచుకుంటే ఇది పట్టుకోండి. మీరు మాకవంతా అర్థం లేదు, వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి అంటే ఇది మీరు అనవసరం. మీకు అయిపోతారు మీరు చూస్తూ ఉంటే. కానీ ఎలా చూడాలో చూడండి. ముందు ఈ నాలుగు త్రిభుజాలు కనిపిస్తున్నాయి కదా, వాటిని గ్లోరిఫై చేయాలి. మీరు ఇది ఉందనుకోండి, ఇది ఇది త్రిభుజం, పెద్ద త్రిభుజం కనిపిస్తోంది కదా, చూసారా? ఇంకోటి కింద వైపు ఉంది, కింద వైపు ఇది. క్లియర్ గా ఉందా? ఇది బ్లాక్ బోర్డ్ ఉంటే బాగుండేదేమో. నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం, కాస్త ఐడెంటిఫై చేసి మన కంప్యూటర్ స్క్రీన్ లో అసలు ఇక్కడ నుంచి త్రిభుజం తీసి పైన పెట్టేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. మన గోపాలకృష్ణమూర్తి గారు దీన్ని ఈ నవద్వారాలని వేరువేరుగా లలితా సహస్రనామ పారాయణ విధానం మార్చి పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రెడీ అయిపోయింది గుట్కు. అసలు మొన్ననే అయిపోతుంది అనుకున్నారు, అవలేదు. ఒకవేళ అయిపోయి ఉంటే రేపు నేను 30th ఎప్పుడో నేను తీసుకొస్తాను. కావలసిన వాళ్ళ బుక్ తీసుకోండి. అది అందులో వేరువేరుగా ఈ బొబ్బలు వేయమని రిక్వెస్ట్ చేశాను నేను ఆయనకి, తొమ్మిది ఆవరణకి. అంచేది చూడండి మీరు, ఒకటి రెండు మూడు నాలుగు కనిపించా, నాలుగు త్రిభుజాలు పైకి చిన్న చిన్నవి. ఇంకోటి చూడండి, కింద వైపు ఉన్నటువంటివి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. కనిపించింది అందరికీ? దాని మీద మీ దృష్టి పెట్టండి. ఈ త్రిభుజాలు ఉన్నాయి పైకి త్రిభుజం, అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది. ఏం జరిగింది అక్కడ? తొమ్మిది అధోముఖ త్రిభుజాలు ఉన్నాయి, అంటే కంఠం నుంచి కింద ఉన్నటువంటి చక్రాలు అధోముఖంగా ఉన్నాయి మనకి. మనస్సు ఎవరికి సీచక రూపాసూపాసుకుని, మిగతా వాళ్ళకి కాదు ఇది, ఇది కేవలం మనకి మాత్రమే, మిగతా వాళ్ళకి అన్ని కిందకే ఉంటాయి, ఏది పైకి ఉండదు. ఇది మనం ఈ జ్ఞానం గురించి చర్చిస్తున్నాం కదా, ఇది నేర్చుకోవాలని మనకు అనిపిస్తోంది కదా. అంటే ఏమైంది ముందు? అంచేత రామకృష్ణ పరమహంస ఈ విద్యను మొట్టమొదటిసారి బయటకు తీసుకొస్తూ ఖండితమైనటువంటి శిరస్సు చేతిలో ఉండాలి. అంటే ఏంటి, ఇది వేరు చేసేసుకోవాలి మన శరీరం నుంచి. బాహ్య జగత్తులో జరుగుతున్నటువంటివి జరుగుతూ ఉంటాయి, ఎవరికి మనం చెప్పక్కర్లేదు. ఈ ఉపాసన చేస్తున్నా అంటే శిరస్సు కోసేసుకోకండి, భావం అర్థం చేసుకోండి. ఏంటి అంటున్నామంటే, మాకు మాకున్నటువంటి ఎబిలిటీస్తో, మాకున్నటువంటి సామర్థ్యాలతో ఈ ప్రపంచంలో నేను ఎలా బతకగలుగుతానో బతుకుతా చాలు. తింటానికి ఉంది రెండు పూట్ల, సుఖంగా ఉన్నాం, ఇంకా అది చాలు. యాదోముఖ ఐదు పంచేంద్రియాలు ప్రపంచము పట్టించుకోవద్దంటే లేదు, మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు సుఖంగా జీవించలేకపోతే ఈ సాధన చేయలేరు. సాయంత్రం తింటామో తినవో తెలియని వాడికి సాధన ఎందుకు? వాడు బుర్ర ఎక్కడుంటుంది? అంచేత చెప్పింది అర్థం చేసుకోండి చాలా సీరియస్ గా. ఇది నేర్చుకునేవాడు భౌతిక జగత్తులో కూడా చాలా అభివృద్ధిలో ఉండాలి, వాడు ఆటోమేటిక్ గా అభివృద్ధిలోకి వస్తాడు వాడు. ఇది దీన్ని చూస్తూ చూస్తూ ఉంటే, కానీ చూస్తూ ఉంటే రాడు, ధ్యానంతో చూడాలి దాన్ని. అర్థమైనా ఏం చెప్పాను? నాలుగేమో పైవైపు ఉన్నటువంటివి ఏంటి? మనో బుద్ధి చిత్త అహంకారాలు పైవైపుకి ఉండాలి, అమృతత్వం వైపుకి. ఈ ఐదింద్రియాలు ఉన్నాయే, ఈ ఐదు కోశాలు, వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. అది ఆలోచిస్తూ ఒకసారి చూడండి త్రిభుజాన్ని జాగ్రత్తగా. మీరు ఆ దృష్టి దీని మీదే ఉంచుకోండి. మొదట నాలుగు చూడండి, పైవైపుకి వెళ్ళేది, కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి. ఈ పైవైపు ఉన్న ఈ బ్లూ ట్రయాంగిల్ కనిపిస్తోంది కదా, పర్పుల్ ట్రయాంగిల్, బ్లూ కాదు అది, పర్పుల్ చిన్నది, అది మనస్సు. దానిపైన ఆరెంజ్ కలర్ లో ఉంది, లేకపోతే బ్రౌన్ కలర్ లో, అది బుద్ధి. దానిపైన గ్రీన్ కలర్ లో అవుతుంది, అది చిత్తము. దానిపైన బ్లూ కలర్ లో అవుతుంది, అది అహంకారం. ఇది సావిత్రి సాధనగా మీకు నేర్పించాను నేను. 21 ఓంకారాలలో ఎన్నో ఓంకారం నుంచి 16, 17, 18, 19, 20, 21 అది అనమాట. అంచేత ఈ మొత్తం శ్రీచక్ర సాధనే 21 ఓంకారాల సాధన. ఇది మీకు మనసులోకి రావాలి. అర్థమైనా? ఇది చూసుకున్నారా? కొంచెం కొంతమందికి కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, కానీ ఇవాళ నెక్స్ట్ క్లాసులో అసలు యంత్ర విద్యను నేను పూర్తిగా చెప్పేస్తాను అని చెప్పాను. నేను చెప్పేస్తున్నా పూర్తిగా. మీరు మిల్లిగా ఆ పుస్తకాన్ని తీసుకుని మిల్లిమిల్లిగా కనుక చదువుకుంటే ఇదంతా అసంభవమైనది కాదు. ఇంచేత అంటే ఇది మీ శరీరాలలో జరిగేదే. మీరు డైరెక్ట్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏంటా ఎక్స్పీరియన్స్ చేయటం? ఈ ట్రయాంగిల్ చూడండి. ఏ ట్రయాంగిల్ అంటున్నా నేను? ఆజ్ఞా చక్రం దగ్గర ఉన్నటువంటి ట్రయాంగిల్.